ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
అందరికీ నమస్కారం. ఈ రోజు వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ విద్యార్థులు మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చారు. అదేంటంటే, వ్యవసాయ రంగంలో కూలీల సమస్యను అధిగమించడానికి చేయాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి మీకు వివరిస్తారు. దీనినే మనం వ్యవసాయంలో యాంత్రీకరణ అని పిలుస్తాం. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందామా? ఈ కార్యక్రమంలో రైతులుగా తులసమ్మ, రాములమ్మ, శాంతమ్మ మరియు వ్యవసాయ అధికారిగా రాధిక వ్యవహరిస్తారు. ముందుగా తులసమ్మతో ప్రారంభిస్తాం.
నమస్కారం మేడం. అంత మంచిదేనా?
అంతా మంచిదేనా తులసమ్మ, ఎట్లా నడుస్తుంది వ్యవసాయం?
దాని గురించి మాట్లాడదామనే వచ్చిన మేడం. పొలం పండించడానికి కూలీల ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, కూలీలు సరిగ్గా దొరకడం లేరు, ఏం చేయాలి మేడం?
నువ్వేం దిగులు పడకు తులసమ్మ, ఇటువంటి సమస్యలను తీర్చడానికే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటారు. ఖర్చుని తగ్గించి దిగుబడిని పెంచే ఆధునిక వ్యవసాయ పరికరాలు ఉన్నాయి, అదే నీ సమస్యకు పరిష్కారం.
అవునా మేడం? మరి నాకు వాటి గురించి చెప్పండి.
ముందుగా నీకు దమ్ము నాగలి గురించి చెప్తాను. ఈ నాగలిని అన్ని రకాల నేలల్లోనూ వాడొచ్చు. దీంతో రోజుకి సుమారు 2 ఎకరాల వరకు దమ్ము చేయొచ్చు. ఈ నాగలి మట్టి గడ్డను పగలగొట్టడమే కాకుండా నీళ్లు భూమి లోపలికి ఇంకిపోవడాన్ని తగ్గించి నీటి వాడకాన్ని పొదుపు చేస్తుంది. దీన్ని నువ్వు వాడినట్లయితే దమ్ము చేయడానికయ్యే ఖర్చు తగ్గడమే కాకుండా పని తొందరగా అవుతుంది, దమ్ము నాణ్యత కూడా బాగుంటుంది. కానీ నాగలిని వాడేటప్పుడు మాత్రం భూమిపైన కనీసం 6 సెంటీమీటర్ల నీరు ఉండాలి. అప్పుడప్పుడు బ్లేడ్లను శుభ్రం చేయాలి.
నమస్తే మేడం, నేను రాములమ్మని, గుర్తుపట్టారా?
నువ్వెందుకు గుర్తులేవు రాములమ్మ? గుర్తున్నావు,
మిమ్మల్ని చూసి చాలా రోజులైంది మేడం. ఎట్లున్నారు?
నేను మంచిగున్నా రాములమ్మ.
మా తులసక్కకేమో సలహా ఇస్తున్నట్టున్నారు కదా.
అవునమ్మా, ఆధునిక వ్యవసాయ పరికరాలు వాడి ఖర్చును ఎలా తగ్గించుకోవాలో చెప్తున్నాను.
అవునా మేడం? నాకు మాగాని భూమిని చదును చేసే యంత్రం గురించి జర చెప్పరాదు?
నువ్వు అడిగిన యంత్రాన్ని ట్రాక్టర్ తో నడపచ్చు. దీనితో మాగాని భూమిని తక్కువ సమయంలో మంచిగా చదును చేసుకోవచ్చు. రోజుకు 5 ఎకరాల పొలం చదును చేసుకోవచ్చు. దీన్ని మాత్రం దమ్ము చేసిన తర్వాతనే వాడాలి. పొలంలో నీరు బాగా పల్చగా ఉంచాలి.
మరి ఈ మధ్య రోటోవేటర్ గురించి వింటున్నాము, దాని గురించి జర చెప్పరాదు మేడం?
ఇక రోటోవేటర్ గురించి చెప్పాలంటే, ఈ యంత్రం మట్టి నేలల్లో మెట్ట దుక్కికి, మాగాని భూముల్లో దమ్ము చేయడానికి వాడతారు. ప్రత్యేకంగా మెట్ట నేలల్లో గడ్డలు లేకుండా మెత్తటి దుక్కి చేయాలి. రోజుకు 6 నుండి 7 ఎకరాల్లో దుక్కి గాని దమ్ము గాని చేయొచ్చు. మొన్న శాంతమ్మ దీని గురించే అడిగింది. ఇదిగో మాటల్లోనే వస్తుంది కదా మన శాంతమ్మ.
ఏమైంది మేడం, నన్ను బాగా గుర్తు చేస్తున్నారు?
నీ గురించే చెప్తున్నారు మేడం గారు. ఆధునిక పరికరాలు వాడుతున్నావాట కదా శాంతమ్మ, నాకు కూడా వాటి గురించి కొంచెం చెప్పరాదు?
అయ్యో తులసక్క, ఎందుకు చెప్పనేను? నా స్థాయికి తగ్గట్టు 2 యంత్రాలు, ఒకటి పవర్ టిల్లర్, ఇంకోటి ట్రాక్టర్ తో నడిచే దమ్ము చేసే యంత్రం కొన్నా. చెప్తా వినయ్గా, ఒకవేళ మన దగ్గర పవర్ టిల్లర్ ఉంటే పవర్ టిల్లర్ బ్లేడును ఉపయోగించి మాగాని భూములను దమ్ము చేసిన తర్వాత భూమిని లెవెల్ చేసుకోవచ్చు. దీంతో గంటకు 1/2 ఎకరం పొలాన్ని లెవెల్ చేసుకోవచ్చు. ఇక దమ్ము చేసే యంత్రం సంగతికొస్తే బాగా దున్ని నీళ్లు పెట్టిన భూమిలో దమ్ము చేసుకోవచ్చు, లెవెల్ కూడా చేయొచ్చు. ఏం రాములమ్మ, ఏం ఆలోచిస్తున్నావు? అర్థమైందా?
అర్థమైందక్క. అయితే మొన్న బ్యాంకులో లోను దీని గురించే తీసుకున్నావా నువ్వు?
అవును, ఇంకా బాగానే ఉన్నాయి యంత్రాలు. తులసమ్మ ఏమన్నా తక్కువనా? తులసమ్మకు కూడా కొన్ని యంత్రాల గురించి తెలుసు, ఇప్పుడు చెప్తది విను. తులసక్క, ఎరువును మరియు విత్తనం ఒకేసారి వేసే పరికరం గురించి చెప్పు మన రాములమ్మకి.
నేను ఆ యంత్రాన్ని వాడడం లేదు గాని ఆ యంత్రం గురించి అయితే నాకు బాగా తెలుసు. ఎరువు మరియు విత్తనం ఒకేసారి వేసే పరికరంతో వేరువేరు పంటలను ఎరువుతో సహా విత్తుకోవచ్చు. జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, ఆముదం వంటి విత్తనాన్ని తేలిగ్గా విత్తుకోవచ్చు. ఆయా పంటలకు సంబంధించిన రోలర్లను మార్చుకోవాలి. ఒకేసారి 3 సార్లు వరకు విత్తనం, ఎరువు వేసుకోవచ్చు. దీనితో రోజుకు 2.5 ఎకరాల్లో విత్తనం మరియు ఎరువు ఒకేసారి వేసుకోవచ్చు. దీన్ని వాడే ముందు భూమిని బాగా దున్ని తయారు చేయాలి. గింజలు, ఎరువు సరిగ్గా పడుతున్నదా లేదా అని కూడా చూసుకోవాలి. ఇది ఎద్దులతో గాని ట్రాక్టర్తో గాని నడుపుకోవచ్చు. ఏమంటావు శాంతమ్మ?
అవునక్క రాములమ్మ, మొన్న నువ్వు రేడియోలో వరిని నాటే సాధనం గురించి 6 నుండి 8 సార్లు వరి నాటు యంత్రాన్ని గురించి విన్నా అన్నావు కదా, దాని గురించి చెప్పవా మరి?
ఓస్, దాని గురించేనా? ఇదిగో విను, వరి విత్తు యంత్రం ద్వారా 8 సార్లలో మొలకెత్తిన వరి విత్తనాన్ని జల్లొచ్చు. వరి నారుని పెంచడం, నాటడం అవసరం లేదు. దీన్ని గనక వాడితే గంటకు 1/2 ఎకరం వరి విత్తుకోవచ్చు. ఇద్దరు మనుషులైతే కావాలి, ఒకరు యంత్రాన్ని లాగడానికి, ఇంకొకరు వరి విత్తలు నింపడానికి.
ఇక వరి నాటే యంత్రం గురించి కూడా చెప్పు రాములమ్మ.
వరి నాటు యంత్రంలో ఒకేసారి 8 సార్లలో వరి నాటొచ్చు. రోజుకు 4 ఎకరాలు నాటుకోవచ్చు. 6 సార్ల యంత్రంతో అయితే 6 సార్లలో వరి నాటొచ్చు. దీన్ని బరువైన నల్లరేగడి నేలల్లో కూడా వాడొచ్చు. నేల పరిస్థితిని, స్వభావాన్ని బట్టి 1 ఎకరం పొలానికి 2 గంటలు నాటొచ్చు.
అందరికీ చాలా విషయాలే తెలుసు, ఇంకేంటి? ఇవన్నీ వాడుకొని లాభాలను పొందండి, వేరే రైతులకు కూడా ఆదర్శంగా ఉండండి.
ఇప్పటిదాకా చెప్పిన ముచ్చట్లు బాగానే ఉన్నాయి. అయితే పంటలను కోసేటప్పుడు కూలీలు దొరకక, పంటలను కొయ్యక నష్టం జరుగుతుంది. దీనికి ఏమైనా ఉపాయం చెప్పగలరా మేడం?
చెప్తాను తులసమ్మ, నేనున్నదే మీకోసం కదా. వరి కోత యంత్రం నడుపుతూ 1 ఎకరా వరి పొలాన్ని 2 గంటలు కోయవచ్చు. దీంట్లో కింద భాగాన ఉన్న బ్లేడు వరి పొలాన్ని కోస్తే బెల్టులు కోసిన వరిని కుడివైపు వరుసల్లో వేస్తాయి. కానీ ఈ యంత్రం నిలబడి ఉన్న వరి పొలాన్ని మాత్రమే కోస్తది. కోతకు కనీసం 1 వారం రోజులకు ముందు పొలానికి నీరు పెట్టడం ఆపి బాగా ఆరనివ్వాలి.
పంటలను కోసే యంత్రం గురించి చాలా బాగా చెప్పారు. దీంతో పాటు పంటలను నూర్చే యంత్రాల గురించి కూడా చెప్పగలరా మేడం?
ఉన్నాయి తులసమ్మ. ఇదే కాకుండా వేరువేరు పంటలను నూర్చి విత్తనాన్ని జల్లడ పట్టి మంచి విత్తనాన్ని వేరు చేసే యంత్రం కూడా ఉంది. ముఖ్యంగా ఈ పంటలను నూర్చే యంత్రంలో వరి, గోధుమ, జొన్న పంటలకు బాగా ఉపయోగం. వరి నూర్చేటప్పుడు వరిగడ్డి ఏమాత్రం పాడు కాకుండా పశువులు తినడానికి అనుకూలంగా ఉంటుంది. దీంతో గంటకు 6 నుండి 10 క్వింటాల వరి, 10 నుండి 15 క్వింటాల జొన్న, 15 నుండి 20 క్వింటాల మొక్కజొన్న నూర్చుతుంది. ఏం శాంతమ్మ, ఇంకేమైనా సందేహం ఉన్నాయా?
మేము వరి పంట వేయలేదు గాని వేరుశనగ పంట వేసినాం మేడం. దీనిని తవ్వి కాయలు తీసే పరికరం ఏమైనా ఉందా?
దీని గురించి నాకంటే రాములమ్మ బాగా చెప్తుంది, ఎందుకంటే ఆమె వాడుతుంది కాబట్టి.
ట్రాక్టర్తో నడిచే ఈ వేరుశనగ పంటలను తవ్వి కాయలను తీసే పరికరం వాడడం చాలా తేలిక. 1 రోజులో 30 ఎకరాల్లో పంటను తవ్వి కాయలను తీసే ఈ పరికరం వల్ల పంట నష్టం చాలా తక్కువ. కూలీలపై ఆధారపడే అవసరం కూడా ఉండదు. దీన్ని వాడితే వేరుశనగలో ఎక్కువ మొత్తంలో లాభం వస్తుంది. మౌనంగా ఉన్నావేంటి తులసమ్మ?
అదేం లేదు రాములమ్మ, నువ్వు వేరుశనగ అంటే గుర్తుకొచ్చింది. ఏంటంటే వేరుశనగ కాయలను విడదీసే యంత్రం కూడా ఉంది. పొలాల నుంచి తీసిన పంటను ఎండబెట్టన అవసరం లేకుండా ఈ యంత్రంతో కాయలను వేరు చేయవచ్చు. కాయలను పూర్తిగా విడదీయడమే గాక కాయ పగలదు. కాయలను విడదీసిన తర్వాత మిగిలిన మొక్కలు ఏమాత్రం పాడు కావు కాబట్టి పశువులకు దానగా వాడవచ్చు. ఈ యంత్రం నడిచేటప్పుడు వేరుశనగ మొక్కలను అందించడానికి, ఉంచడానికి, విడదీసిన కాయలను దగ్గర చేయడానికి 5 కూలీలు కావాలి. ఏమంటావు శాంతమ్మ?
ఈసారి నేను మొక్కజొన్న పంటను వేశాను, వీటిని నూర్చడానికి కూడా ఏమన్నా పరికరాలు ఉన్నాయా రాములమ్మ?
ఎందుకు లేవు, ఉన్నాయి. మొక్కజొన్న కంకులను ఉర్పిడి చేసే యంత్రం ఉంది. దీంతో మొక్కజొన్న కంకులనే గాక పొద్దుతిరుగుడు పూలను కూడా నూర్చి జల్లెడ పట్టి మంచి విత్తనాలను వేరు చేయొచ్చు. ముగ్గురు కూలీలతో ఒక గంటలో 2 క్వింటాల మొక్కజొన్న కంకులను నూర్పిడి చేయొచ్చు.
తులసమ్మ, ఏమో అడగాలనుకుంటున్నావు?
ఇవే కాకుండా ఇంకేమైనా ఉన్నాయా మేడం?
ఉన్నాయి తులసమ్మ. మొక్కజొన్న కండలను పైపొర తీసి నూర్చే యంత్రం కూడా ఉంది. ఈ యంత్రంతో బాగా ఎండబెట్టిన మొక్కజొన్న కండలను వేస్తే పైపొరను తీసి గింజలను నూర్చుతుంది. గంటకు 450 నుండి 650 కిలోల గింజలను నూర్చొచ్చు. 85% లేబర్ కూడా ఆదా చేసుకోవచ్చు. ఇది వాడేటప్పుడు కండలలో తేమ శాతం ఎక్కువ ఉంటే మాత్రం యంత్రంలో చుట్టుకుంటుంది. మళ్ళీ మేడం ఇట్లనే చెప్పిండ్రు అని అనద్దు తులసమ్మ.
మేడం మజాక్ చేస్తున్నారు తులసమ్మ. చివరిగా ఇంకేమైనా పరికరం ఉంటే చెప్పండి మేడం.
ఇంకొక వరి నూర్చే యంత్రం కూడా మీకు చెప్తాను. ఈ యంత్రం వరి పంటను కోయడాన్ని నూర్చడాన్ని ఒకేసారి చేయొచ్చు. నేల మరియు పొలం స్వభావాన్ని బట్టి 1 ఎకరా పొలాన్ని 1 నుండి 1.5 గంటల్లో కోసి నూర్పిడి చేసి ధాన్యాన్ని శుభ్రపరచొచ్చు.
ఈ రోజు మాకు చాలా ముచ్చట్లు చెప్పారు. దండాలు మేడం.
ఇవ్వండి ఈనాటి విషయాలు. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. మీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు, రాజేంద్రనగర్.
ఈరోజు మన చేను కబుర్లు అంశం పర్యావరణ పారిశుద్ధ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. అది మనము జీవించే వాతావరణంపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యవంతమైన మానవ మనుగడకు పారిశుద్ధ్యం చాలా అవసరం. పరిశుభ్రమైన సురక్షితమైన నీరు, గాలి, ఇల్లు, ఇంకా వ్యర్థ పదార్థాల విసర్జనను సక్రమంగా నిర్వహించుకోవడాన్ని పర్యావరణ పారిశుద్ధ్యం అని అంటాము. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే గాలి, నీరు, ఆహారం కూడా సురక్షితంగా ఉంటాయి. మనుషులతో పాటు చెట్టు, చేమలు, జంతువులు ఆరోగ్యంగా ఉంటాయి. అపరిశుభ్రమైన పరిసరాలు సూక్ష్మజీవులకు పురుగులు, పేలు, ఈగలు, దోమలు, పొద్దింకలు వంటి అవాంఛనీయ కీటకాలకు నివాసంగా మారుతాయి. వాటి కారణంగా కలరా, టైఫాయిడ్, విరోచనాలు, కామెర్లు వంటి వ్యాధులు సోకుతాయి. ఆ వ్యాధులు ఒక మనిషి నుండి మరొక మనిషికి, ఒక చోట నుండి మరొక చోటకి వ్యాపిస్తాయి. గ్రామీణ ప్రాంతాలలో అత్యధిక ప్రజలు శారీరక శ్రమ ద్వారానే జీవనోపాధి పొందుతున్నారు. పారిశుద్ధ్య సంబంధమైన వ్యాధుల వలన వారు జబ్బు పడి ఉత్పాదకత, పని గంటలు తగ్గి ఆదాయాన్ని కోల్పోతున్నారు. వ్యాధులను నయం చేయవచ్చు. అయితే అందుకోసం చేసే చికిత్సకు డబ్బు, సమయం ఖర్చవుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు వ్యాధి వలన కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి సమయం పడుతుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే దీనికి తగిన తరుణోపాయం. అది అందరి బాధ్యత కూడా. పరిసరాల పారిశుద్ధ్యానికి 10 సూత్రాలు. వీటిని అందరూ ఆచరించగలరు. మొదటి సూత్రం, బహిరంగ మల విసర్జనను అడ్డుకుందాం. 2వ సూత్రం, మరుగుదొడ్డిని వినియోగిద్దాం. 3వ సూత్రం, చేతుల పరిశుభ్రతను నినదిద్దాం. 4వ సూత్రం, మురుగునీటి పారుదలను పాటిద్దాం. 5వ సూత్రం, నీరు, ఆహారం సురక్షితం చేసుకుందాం. 6వ సూత్రం, వ్యర్థాలను, విసర్జితాలను ఎరువుగా వాడుకుందాం. 7వ సూత్రం, భూగర్భ జలాన్ని భద్రపరచుకుందాం. 8వ సూత్రం, ఆవరణంలో మొక్కలను పెంచుకుందాం. 9వ సూత్రం, వ్యాధికారక కీటకాలను, జంతువులను నిరోధిద్దాం. 10వ సూత్రం, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రిద్దాం. మొదటగా బహిరంగ మల విసర్జనను అడ్డుకుందాం. మన దేశంలో ప్రతిరోజు 600 మిలియన్ల ప్రజలు బహిరంగ మల విసర్జన చేస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడం ఒక కారణమైతే, మరుగుదొడ్లు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించకపోవడం మరొక కారణం. ఒక విధంగా ఇది అనాగరికతకు చిహ్నం. పాతకాలపు రోజుల్లో దాదాపు అందరూ బహిరంగ మల విసర్జన చేసేవారు. పిల్లలైతే ఇంటి ముందు, పెద్దలు ఊరి బయట, కాల్వల వద్ద, రైలు కట్ట ప్రక్కన, రహదారుల వెంబడి, పొలాల్లోనూ, పొదల చాటున, చెరువుగట్టు మొదలగు ప్రాంతాలలో మల విసర్జన చేసేవారు. దీనికి కారణం అప్పట్లో మరుగుదొడ్డి వినియోగం గురించి ఎవరికి అంతగా అవగాహన లేకపోవడమే. అభివృద్ధి దిశగా పరుగు పెడుతున్న ప్రస్తుత కాలంలో కూడా అదే పద్ధతి అనుసరించడం అనాగరికతే. ఆహారం విషయాలలో పెనుమార్పులు వచ్చినా విద్య, వ్యాపారం, టీవీలు, కంప్యూటర్లు, చరవాణి ఇలా ఎన్నో మౌలిక వసతులను అమర్చుకుంటున్నా బహిరంగ మల విసర్జన చేయడం మాత్రం మార్చుకోలేదు. మనం చేసినా, మరెవరో చేసినా బహిరంగ మల విసర్జన వలన మలం మన తినే ఆహారంలోకి చేరుతుంది అనేది సత్యం. 2వది, మరుగుదొడ్డిని వినియోగిద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన మానవ అభివృద్ధి సూచికలో మరుగుదొడ్డి వినియోగం ఒక ముఖ్యమైన అంశం. ఏ దేశంలో అయితే మరుగుదొడ్డిని వినియోగిస్తున్నారో ఆ దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందనేది వారి భావన. కానీ ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల ప్రజలకు మరుగుదొడ్డి సదుపాయం లేదు. మన గ్రామంలో సగటున ప్రతిరోజు ప్రతి గ్రామంలో 3 క్వింటాళ్ల మలం వెలువడుతుంది. ఇది కాలి, వేళ్ళు, ద్రవాలు, కీటకాలు పొలాల నుండి ఆహారాన్ని చేరి దానిని కలుషితం చేస్తుంది. ఇందులో 1% మన ఆహార పానీయాల్లో చేరితే సుమారు 3 గ్రాముల మలం ప్రతి మనిషి రోజు తినే ఆహారంలో కలుస్తున్నట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1 గ్రాము మలంలో 1 కోటి వైరస్లు, 10 లక్షల బ్యాక్టీరియాలు, 10,000 పరాన్నజీవుల సిస్టులు, 100 పరాన్నజీవుల గుడ్లు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు మన శరీరంలోకి చేరితే ఘోరమైన జబ్బుల బారిన పడతాం. 3వది, చేతుల పరిశుభ్రతను నినదిద్దాం. ఉదయం నుండి సాయంత్రం వరకు మన దినచర్యలో చాలా పనులు చేస్తుంటాం. ఆ పనులన్నీ చేతుల ద్వారానే జరుగుతాయి. అన్నం తిన్నా, ముక్కు చీదినా, పేడ తీసినా, పాలు పితికినా, ఇలా ఇంకా ఎన్నో పనులు చేతులతోనే చేస్తాం. ఇన్ని రకాల పనులు చేసేటప్పుడు ఆ పనికి సంబంధించిన మలినాలన్నీ చేతికి అంటుకుంటాయి. చేతులను నీటితో శుభ్రం చేసుకోకుండా నీళ్లు త్రాగడానికో తినడానికో చేతిని వాడుతాం. అలాగే మల విసర్జన తరువాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుని వారు కూడా ఉన్నారు. కేవలం నీటితోనే చేతులను శుభ్రం చేస్తే సరిపోదు. ఎందుకంటే మన చేతిలో మన కంటికి కనిపించని సూక్ష్మక్రిములు ఉంటాయి. మల విసర్జన తరువాత ఒకవేళ మనం సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోకపోతే ఆ క్రిములు మన శరీరంలోకి వ్యాపించి వ్యాధులను కలగజేస్తాయి. చేతులను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఎలా శుభ్రం చేసుకోవాలి? పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ మలాన్ని తాకిన తరువాత ఆహారాన్ని ముట్టుకునే ముందు, ఆహారం తినే ముందు, పిల్లలకు ఆహారం తినిపించే ముందు తమ చేతులను సబ్బు లేదా బూడిదతో రుద్దుకొని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. చేతి గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకొని మట్టి చేరకుండా చూసుకోవాలి. 4వది, మురుగునీటి పారుదలను పాటిద్దాం. మురుగునీరు అంటే నిలువ ఉండి కుళ్ళు వాసన వచ్చే నీరు. మురుగునీటి వలన ప్రాణాంతకమైన అంటువ్యాధులు వ్యాపిస్తాయి. మురుగునీటిని సరైన పద్ధతిలో తొలగించాలి. అందువలన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. తద్వారా మనం అంటువ్యాధుల బారిన పడకుండా ఉంటాము. సాధారణంగా పాత్రలు, బట్టలు శుభ్రం చేసే ప్రదేశంలో, స్నానం, వంటగదుల నుండి బయటకు వచ్చే చోట మురుగునీరు నిల్వ ఉండడం జరుగుతుంది. నీరు పారకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వలన దోమలు, ఈగలు, బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములు కూడా పెరిగి దుర్వాసన వస్తుంది. క్రిములు వ్యాప్తి చెంది ఆహారంపై కూడా చేరి రోగాలను కలిగిస్తాయి. మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు ఇలాగే వస్తాయి. రోడ్డుపైన ముఖ్యంగా వర్షాకాలంలో చిన్న చిన్న గుంతల్లో నీరు నిలిచిపోవడం వలన సూక్ష్మజీవులు వ్యాప్తి జరుగుతుంది. ఎత్తు పల్లాల వలన కానీ, వ్యర్థ పదార్థాలు అడ్డుకోవడం వలన మురుగు కాలువలలో నీరు పారకుండా నిలిచిపోతుంది. ఇలాంటప్పుడు కూడా మురుగుగా మారి కుళ్ళు వాసన వస్తుంటుంది. ఇంట్లో మురుగునీటిని అరికట్టడం, నీరు నిల్వ ఉండకుండా పారేయట్టుగా చూడాలి. గుంతగా ఉండి నీరు నిల్వ ఉన్నట్లయితే ఇసుక లేదా మట్టి వేసి పూడ్చండి. బ్లీచింగ్ పౌడర్ తెచ్చుకొని నిల్వ నీటి గుంత వద్ద చల్లండి. ఇంటి ముందు ఉన్న మురుగు కాలువలో వ్యర్థాలు తొలగించి పారేయట్లు చూడండి. కిరోసిన్ వంటి సురక్షితమైన పదార్థాలను నిల్వ నీటిపై పోయండి. 5వది, నీరు, ఆహారం సురక్షితం చేసుకుందాం. మనిషి జీవించడానికి అవసరమైనది ఆహారం, నీరు. ఇవి లేకుండా ఈ భూమిపై ఎవరూ బ్రతకలేరు. ఆహారం, నీరు ఉంటే సరిపోవు. అవి సురక్షితంగా ఉండాలి. కలుషితమైన నీటి వలన ప్రతిరోజు 5,000 మంది పిల్లలు చనిపోతున్నారు. ప్రతి 20 సెకండ్లకి ఒకరు చనిపోతున్నారు. నీరు సురక్షితంగా ఎలా ఉంచుకోవాలి? గ్రామ పంచాయతీ ద్వారా సరఫరా అయ్యే నీరు సురక్షితమైనది. అయితే ఆ నీరు కొన్ని కారణాల వలన కలుషితమయ్యే ప్రమాదం ఉంది. పైప్లైన్ల లీకేజీ వలన, ట్యాంకులు శుభ్రం చేయకపోవడం వలన, అవసరమైన మోతాదుల్లో క్లోరిన్ కలపకపోవడం వలన, మంచినీరు నిల్వ ఉండే పాత్రలు పరిశుభ్రంగా లేకపోవడం వలన, చేతిని ముంచి నీటిని తీసుకోవడం వలన, ఇలా చాలా విధాలుగా నీరు కలుషితమవుతుంది. అయితే మనం సురక్షిత నీటి కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాచి వడగట్టి చల్లార్చిన నీటిని తాగాలి. నీటి సేకరణ కొరకు శుభ్రమైన పాత్రలు వాడాలి. నీరున్న పాత్రలపై మూతలు పెట్టాలి. మంచినీటి కొరకు ప్రత్యేకంగా కుండా లేదా బిందెని ఏర్పాటు చేసుకోవాలి. జంతువులను ఎప్పుడు త్రాగునీటి వనరులకు, ఆవాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. నీటి వనరుల సమీపంలో క్రిమి సంహారక మందులు, రసాయనాలను వాడకూడదు. ఆహారం సురక్షితంగా ఎలా ఉంచుకోవాలి? పచ్చికూరలు, ఇతర మూల పదార్థాలను బాగా కడగాలి. వండిన ఆహారాన్ని జాప్యం చేయకుండా చల్లారక ముందే తినాలి, లేదా దాన్ని మళ్లీ వేడి చేసి తినాలి. మాంసాహారాన్ని ఎక్కువసేపు ఉడికించాలి. అలా చేయడం వలన అందులోని క్రీములు చచ్చిపోతాయి. ఆహారాన్ని 2 గంటల కన్నా ఎక్కువసేపు ఉంచాలనుకుంటే దాన్ని అతి చల్లగా గాని అతి వేడిగా గాని నిల్వ చేయాలి. వండిన ఆహారాన్ని మరో పూట వరకు నిల్వ చేయాలనుకుంటే వాటిపైన ఈగలు కీటకాలు వాలకుండా కప్పి ఉంచి తినే ముందు తిరిగి వేడి చేసి తినాలి. ఆహారాన్ని క్రిముల నుండి రక్షించాలంటే ఆహారాన్ని తయారు చేసే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. కత్తిపీట, చాకు, వంట పాత్రలు, గిన్నెలు, ప్లేట్లను శుభ్రం చేసి మూసిపెట్టి ఉంచాలి. వంట పాత్రలను తుడిచేందుకు ఉపయోగించే గుడ్డను ప్రతిరోజు ఉతికి ఎండలో ఆరేయాలి. ప్లేట్లు, వంట గిన్నెలు, ఇతర తయారీ సామాగ్రి ఎప్పటికప్పుడు వెంటనే కడిగి తడి ఆరటానికి వీలుగా పెట్టాలి. మూతలు పెట్టిన పాత్రల్లోనే ఆహారాన్ని నిల్వ చేయాలి. 6వది, వ్యర్థాలను విసర్జితాలను ఎరువుగా మార్చుకుందాం. ప్రతిరోజు చాలా వ్యర్థాలను చూస్తుంటాము. అవసరం లేని పదార్థాలను వ్యర్థాలు అని అంటాము. వ్యర్థ పదార్థాలు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. పర్యావరణానికి, ప్రజా ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న వ్యర్థ పదార్థాలను సరైన పద్ధతిలో నిర్మూలన, నిర్వహణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యర్థాలను 3 రకాలుగా విభజించవచ్చు. మొక్కల వ్యర్థాలు, ఎండిన ఆకులు, కొమ్మలు, పువ్వులు మొదలైనవి. పశువుల వ్యర్థాలు, పశువుల మూత్రం, పేడ, కుళ్ళిన మేత మొదలైనవి. ఇంట్లోని వ్యర్థాలు, మనిషి మలమూత్ర విసర్జన, ఇంటి వంటింటి గదిలోని చెత్త మొదలైనవి. 7వది, భూగర్భ జలాన్ని భద్రపరచుకుందాం. నీరు ప్రధాన అవసరం, ప్రధాన వనరు కూడా. ఒక్క ఏడాది వర్షాకాలంలో 3 సంవత్సరాల ఇంటి అవసరాలకు సరిపడా నీరు వర్షం ద్వారా భూమిని చేరుతుంది. 4 నివాసం ఉండే ఇంటి పైకప్పు మీద ఒక వర్షాకాలంలో సగటున 75,000 నుంచి 90,000 లీటర్ల నీరు వర్షం ద్వారా పడుతుంది. దాన్ని సేకరించి శుద్ధి చేసుకుంటే ఎన్నో అవసరాలకు వాడుకోవచ్చు. సురక్షితమైన నీరుగా కూడా దానిని మార్చుకోవచ్చు. వర్షపు నీరు ఇంకడానికి ఇంట్లో వాననీటి నిల్వ గుంతలు ఏర్పాటు చేసుకుంటే దాని ద్వారా నీరు భూమిలో నిల్వ ఉండి బోరు, బావి వంటి నీటి వనరులను ఎండిపోకుండా చేస్తుంది. అవసరమైతే భవిష్యత్తులో బోరు నీటిని రివర్స్ ఆస్మోసిస్ పద్ధతి ద్వారా శుద్ధి చేసి త్రాగడానికి వాడుకోవచ్చు. 8వది, ఆవరణలో మొక్కలను పెంచుకుందాం. జనాభా పెరిగింది అన్న కారణంతో పచ్చని చెట్లను నరికి వాటి స్థానంలో నివాసాలను ఏర్పాటు చేస్తున్నారు. మొక్కలను పెంచుతున్నామంటే భౌగోళిక వెచ్చదనాన్ని తగ్గిస్తున్నామని అర్థం. పచ్చదనం కంటికి ఆహ్లాదాన్నిచ్చి ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. చెట్లు మానవునికి కావలసిన ప్రాణవాయువైన ఆక్సిజన్ను ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుంటాయి. అంతేకాక పరిసరాలలో ఉన్న కుళ్ళు, వాసనలను కలుషితమైన గాలిని గ్రహించుకొని స్వచ్ఛపరుస్తాయి. ఇలా మనకి ఎన్నో ఉపయోగాలు ఇస్తున్నాయి మొక్కలు. నాటడానికి ఖాళీ స్థలం లేదనే ప్రసక్తి లేదు. ఇంట్లో ఉన్న పాత డబ్బాలు, విరిగిపోయిన మగ్గులను ఉపయోగించి కూడా మొక్కలను పెంచవచ్చు. చెట్లను పెంచడం, పెంపకాన్ని ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత. మొక్క నాటండి, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి. ప్రకృతిలో ఉన్న చెట్లు మనకి ప్రశాంతత కలిగించి మనకి నేస్తాలుగా వ్యవహరిస్తాయి. చెట్లు లేనిదే బ్రతుకు లేదు, మానవ జాతికి మెతుకే లేదు. చెట్ల నుండి వచ్చే స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. ఒక కుటుంబం ఒక రోజున ఒక చెట్టును నాటితే 1 సంవత్సరానికి 365 చెట్లు అవుతాయి. మీ స్నేహితుల పుట్టినరోజున బహుమతిగా 1 మొక్కను ఇవ్వండి. అలా ప్రతి పుట్టినరోజుకి ఇవ్వండి. మరో ప్రాణికి జీవం పోయండి. మీకు 1 ఇల్లు ఉంది, అలాగే పక్షి గూడు కావాలి కదా. పక్షి గూడు కోసం 1 చెట్టు నాటండి, వాటిని బ్రతికించండి. 9వది, వ్యాధికారక కీటకాలు, జంతువులను నిరోధిద్దాం. మన పరిసరాలలో ముఖ్యంగా బొద్దింకలు, ఈగలు, దోమలు మరియు ఎలుకలు వంటి కీటకాలు అత్యంత హానికరమైనవి. బొద్దింక చాలా మురికి అలవాట్లు, దుర్గంధపూరితమైన వాసన కలిగిన కీటకం. ఇళ్లలో, ముఖ్యంగా వంటింటిలో, మరుగుదొడ్డిలో, స్నానాల గదిలో, అలమారాలో కనిపిస్తుంటాయి. చీకటిగా ఉండే చోట అలమార, కిటికీ, తలుపు సందుల్లో దూరి ఉండి రాత్రిపూట ఆహారం కోసం బయటకు వస్తాయి. వంటింట్లో, మురికి కాల్వల్లో, మనిషి మలమూత్రాలపై ఆహారం కోసం వెతుక్కుంటూ ఉంటాయి. అవి తిరిగిన చోట లాలాజలాన్ని, మలాన్ని వదులుతుంటాయి. వీటిలో చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. వీటి వలన విరోచనాలు, టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అరికట్టకపోతే గుంపులు గుంపులుగా, లెక్కకు మిగిలక విస్తరించి చాలా హాని కలిగిస్తాయి. దోమలు, దోమకాటు వలన మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. దోమల వ్యాప్తిని అరికట్టడానికి రెండు సులువైన పద్ధతులున్నాయి. మొదటిది గుడ్లు పెరగకుండా చూసుకోవడం, రెండవది దోమలు లోపలికి రాకుండా నిరోధించడం. దోమల వ్యాప్తిని అరికట్టాలంటే సులువైన, చవకైన, స్నేహపూరితమైన మార్గం అవి గుడ్లు పెట్టకుండా చూసుకోవడం. ఆడదోమ ఒకేసారి 50 నుంచి 200 గుడ్లు నీరు నిల్వ ఉన్న చోటు పెడుతుంది. ఇవి 5 నుండి 15 రోజులలో దోమలుగా ఎదుగుతాయి. ఈగలు, ఈగలు సర్వసాధారణంగా కనిపించే కీటకాలు. చెత్తకుప్పలపైన, మలమూత్రాలపైన, మురుగు కాల్వలపైన, పుండ్లు, గాయాల ఉమ్ముపైన, ఇంకా కుళ్ళిపోతున్న పండ్లు, మాంసము, చేపలు మొదలైన వాటిపైన తిరుగుతుంటాయి. ఎక్కడ వాలితే అక్కడ మలాన్ని విసర్జిస్తూ ఒకే దగ్గర పదే పదే వాలుతూ వాలినప్పుడల్లా మలాన్ని విసర్జిస్తూ ఉంటాయి. ఈగలు సుమారు 65 రకాల జబ్బులను వ్యాప్తి చెందిస్తాయని పరిశోధన ద్వారా తెలుస్తుంది. అవి ఆహారాన్ని కొరకలేవు, అవి ద్రవరూపంలో పీల్చుకుంటాయి. ఘన రూపంలో ఉన్న ఆహార పదార్థంపై దాని లాలాజలాన్ని వదిలి తడిచేసి తిరిగి పీల్చుకుంటాయి. ఆ విధంగా ఆహార పదార్థాలని కలుషితం చెందిస్తాయి. ఆడఈగ చెత్తపైన, మానవ జంతు మలంపైన చేరి ఒకేసారి 100 నుండి 150 గుడ్లు పెడుతుంది. 2 వారాలలో వివిధ దశలలో పొదగబడి ఈగలుగా ఎదుగుతాయి. ఎలుకలు, ఇంట్లోకి ఎలుకలు రావడం చాలా ప్రమాదకరం. ఒక్క ఎలుక 25,000 ఎలర్జీ కారకాలతో సమానం. ఆహార పదార్థాలను, చెక్క వస్తువులు, బట్టలు, విద్యుత్ కేబుళ్లు, పుస్తకాలు మొదలైన వాటితో పాటు ఎన్నో వ్యాధులను వ్యాప్తి చెందిస్తాయి. 10వది ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రిద్దాం. మన పర్యావరణానికి అవరోధం కలిగిస్తున్న వాటిలో ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరం. 1930వ సంవత్సరంలో ఈ సత్యం బయటపడింది. ఒక ప్లాస్టిక్ వస్తువు మట్టిలో పూర్తిగా కలవాలంటే 1,000 సంవత్సరాలు పడుతుంది. నానాటికి పెరిగిపోతున్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు 1999లో కేంద్రంలోని పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్లాస్టిక్ పెట్రోలియం నుండి తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ టన్ల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. దీనికోసం రోజు 7 మిలియన్ బ్యారెల్స్ పెట్రోలియం ఖర్చవుతుంది. ఇతర రకాలుగా ఉపయోగపడే పెట్రోలియం ఉపయోగించి ప్లాస్టిక్ తయారు చేసే ఖర్చుతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుంది. క్యారీ బ్యాగులతో సహా ఎన్నో గృహ అవసరాలకు వాడి పడేస్తున్న ప్లాస్టిక్ భూమిలో కరిగిపోవడానికి 10 సంవత్సరాలు పడుతుంది. ప్లాస్టిక్ వాడకం వలన మానవునికి కలిగే నష్టాలు. వర్షపు జలాలు భూగర్భానికి చేరకుండా అడ్డుకుంటాయి. ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, గ్లాసుల్లో వేడి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా క్యాన్సర్కు దారితీస్తుంది. ప్లాస్టిక్ తగలబెట్టడం వలన డయాక్సిన్ వాయువు గాలిలోనికి వెళ్లి క్యాన్సర్ వ్యాధికి దారితీస్తుంది. పశుగ్రాసంతో పాటు పశువులు ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్నాయి. ఆ పశువుల మాంసాన్ని వండుకొని తినడం వలన కొత్త రోగాలు వస్తాయి. చెరువుల, నదులలో ఈ వ్యర్థాలను వేయడం వలన వీటిని తినే చేపలు మృత్యువాత పడుతున్నాయి.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: సీతాఫలంలో ఏ పోషకం అధికంగా ఉంటుంది? ఏ పొటాషియం, బి ఫాస్ఫరస్. దీనికి సరైన సమాధానం ఏ పొటాషియం. గత వారం 2వ ప్రశ్న: కివీ పండులో కార్బోహైడ్రేట్లు 8 గ్రాములు ఉంటాయి? ఏ 8.9 గ్రాములు, బి 14.66 గ్రాములు. దీనికి సరైన సమాధానం బి 14.66 గ్రాములు. ఈ 2 ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు శ్రీమతి అనురాధ వర్మ, మోహన్ వర్మ, హైదరాబాద్, పరిశోధన ఓబులాపూర్. 2వ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ స్వరూప, దోమలగూడ. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: కలుషిత నీరు ఆహారం వలన వ్యాప్తి చెందే వ్యాధి ఏది? ఏ కలరా, బి రక్తహీనత. ప్రశ్న మరోసారి: కలుషిత నీరు ఆహారం వలన వ్యాప్తి చెందే వ్యాధి ఏది? ఏ కలరా, బి రక్తహీనత. ఈ వారం 2వ ప్రశ్న: నిల్వ ఉన్న వర్షపు నీటి గుంతల వద్ద ఏమి చల్లాలి? ఏ క్లోరిన్, బి బ్లీచింగ్ పౌడర్. ప్రశ్న మరోసారి: నిల్వ ఉన్న వర్షపు నీటి గుంతల వద్ద ఏమి చల్లాలి? ఏ క్లోరిన్, బి బ్లీచింగ్ పౌడర్. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే 2వ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9 5
9570746672 నంబర్ మరోసారి 9550704672 కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లలో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.